సభకు నమస్కారం. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అని మహాకవి శ్రీశ్రీ పడ్డ బాధ మనందరం ఒక 5 ఏళ్ల వరకు పడక్కర లేకుండా మంచు కురిసింది మా ఇంటి నుంచి మీ ఇంటి వరకు. ఈ మంచు వల్ల 2 సార్లు ఈ సభ వాయిదా అవడం జరిగింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలాగా మన రఘువర్మ గారి సభ ఏర్పాటు చేసినందుకు, ఓపిగ్గా 2 సార్లు వాయిదా అయిన సభకు వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడే కూడా వసుంధర గారికి చెప్పక తప్పదు నేను కృతజ్ఞతలు, ఎందుకంటే ఆవిడ నా గురించి మాట్లాడిన ఆవిడ మీద నాకు చాలా గౌరవం, మంచి ఇన్సైట్ ఉన్న రీడర్ ఆవిడ. కేవలం ఆవిడ అన్నట్లు వైదేహి రాసిందంత ఆ మాటకు వస్తే ఎవరు రాసింది కవిత్వం కాదు, కవిత్వాన్ని కవిత్వంగానే మనం తూయాలి. ఆవిడ నాకు తెలుసా నేను ఆవిడకి తెలుసా అని కాకుండా అలాంటి తూయగలిగిన ఒక ఇన్సైట్, ఆ సాహిత్య విమర్శ చేసే శక్తి ఉన్న పాఠకుల కోసమే రచయితలు కవయిత్రులు కవులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఆల్చిప్ప స్వాతముత్యానికి ఎదురు చూసినట్లు. థ్యాంక్స్ అండి. ఇకపోతే ఇప్పుడు రఘువర్మ గారు మాట్లాడుతూ అన్నారు నేను నా కవితల గురించి మాట్లాడతానని. నేను మీరు క్షమిస్తే నా కవితల గురించి మాట్లాడబోవట్లేదు, మీకు పుస్తకం పంపాను కదా, మీకు ఉన్న సమాధానాలు నేను చెప్తాను. ఎందుకంటే తెలుగు కవిత అన్నది చాలా లోతైన అంశం, చాలా విస్తృతి బాహుళ్యం ఉన్న అంశం. అయితే ఇప్పుడు మా ఈ తెలుగు కవిత్వం మనం చూసుకుంటే, మీరు ఒక 100 ఏళ్ల వెనక కూడా వెళ్ళొచ్చు మనం కావాలంటే, చూస్తే ఈ తెలుగు కవిత్వం పొందిన మార్పులు చేర్పులు ఏ కొండల్లోంచి మైదానాల మించి లోయల్లోంచి జనవాసాల మధ్యలోంచి అందంగా ప్రవహించే ఒక నదిలాగా ఒక్కొక్క చోట చీలుతూ ఒక్కో చోట కలుస్తూ నది ఎలా ప్రవహిస్తుందో అలా మన తెలుగు కవిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. వాటిని జస్ట్ కొద్దిగా స్పృశించి నాకు చాలా ఇష్టమైన కవిత్వం, నన్ను ప్రభావితం చేసిన కవిత్వం గురించి మాట్లాడి ఈరోజు కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను. ఎక్కడైనా టైం లేకపోతే మీరు చెప్పొచ్చు. ఓకే, అయితే మొట్టమొదట్లో మనందరికీ తెలుసు ఛందోబద్ధంగా ఈ కావ్య రీతుల్లో కవిత్వం రాసేవారు. అక్కడి నుంచి ముత్యాల సరాలు మాత్ర ఛందస్సులోకి కవిత్వం మారింది. ఆ తర్వాత గొప్ప ఒక భావకవిత్వపు ఉద్ధృతం, ఒక ప్రవాహంలాగా భావకవిత్వం వచ్చి కొన్నాళ్ళు ఉంది మన తెలుగు కవిత్వంలో. అక్కడి నుంచి సామాజిక చైతన్యం, విప్లవ కవిత్వం, ఒక రాజకీయ చైతన్యం ఉన్న కవిత్వం రావడం, అట్నుంచి మళ్ళీ నినాద కవిత్వం కాదు జీవితానుభవాల్ని ఆవిష్కరించే కవిత్వం రావాలి అన్న వాదం, ఇవన్నీ కూడా మన తెలుగు కవిత్వంలో ఇన్నాళ్ళుగా జరుగుతున్న మార్పులు, వస్తున్న మార్పులు. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ముఖ్యంగా 80వ దశకంలో వచ్చిన స్త్రీవాదం. చాలా బలమైన స్పష్టమైన గొంతుక వచ్చింది అనమాట స్త్రీవాదం, అది కవిత్వంలో మంచి అంతర్భాగం అది. అలాగే దళిత కవిత్వం, ముస్లిం కవిత్వం, అస్తిత్వవాదం, ఇవన్నీ ప్రస్తుతం మన ఇప్పుడు జరుగుతున్న కవిత్వంలో, ఇప్పుడు వస్తున్న కవిత్వంలో అంతర్భాగాలు. ఇకపోతే నేను ముందే చెప్పినట్లు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఆవిడ అన్నారు నా కవిత్వం గురించి మాట్లాడితే ఒకరోజు ఇది ఇంకొక 5 ఏళ్ళు మాట్లాడచ్చు మనం నేను చెప్పిన విషయాల గురించి మాట్లాడాలంటే. అందుకని నాకు నచ్చిన కవిత్వం, మనం తెలుగు కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది పద్య కవిత్వం. ఎందుకు తప్పనిసరిగా మాట్లాడుకోవాలంటే చాలా గొప్ప కవిత్వం మనకు పద్య కవిత్వంలో ఉంది, అది మనం చదివినా చదవకపోయినా అది మనం ఒప్పుకుని తీరాల్సిన విషయం. అసలు ఈ ఎవల్యూషన్ ఆఫ్ పోయిటరీ మన తెలుగు కవిత్వంలో చూస్తే కారణం ఒక ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ లాగా అనిపిస్తుంది నాకు ఛందస్సును చూస్తే. కవి తాలూకు భావ వ్యక్తీకరణకి స్పష్టమైన ఆకృతిని ఆకారాన్ని నిర్మాణాన్ని ఇచ్చే ఒక పరికరం మన ఛందస్సు, దాన్ని మనం వాడుకోగలిగితే. వచన కవిత్వం దగ్గరకు వచ్చేసరికి మీకు ఆ సౌలభ్యం లేదు, మీకు ఎవరు ఒక మూస లేదు, అక్కడ ఒక చట్రం లేదు. సో మన భావాల్ని మనం చాలా కష్టపడి అది ఒక ఆకారం మనమే ఇచ్చుకోవాలన్నమాట. పద్య కవిత్వం తీసుకుంటే మనం విశ్వనాథ్ నుంచి ఎంతోమంది గొప్ప కవులు ఉన్నారు. అసలు కవిత్వం ఇందాక ఆవిడ అన్నారు పద చిత్రాలు అని, పదచిత్రాలు మెటఫర్లు కవిత్వానికి చాలా అవసరమని నా ఉద్దేశం. మీరు అడగొచ్చు అది అలంకారాలుగేమో, మెటఫర్లు ఎందుకు ఉండాలి కవిత్వంలో అంటే, కవి అనుభూతి పాఠకుడి అనుభవంలోకి రావాలంటే మెటఫర్ల ద్వారా పద చిత్రాల ద్వారానే సాధ్యమని నా నమ్మకం. అంటే ఆవిడ అన్నారు కదా, ఒక పిక్చర్ చూపించినట్లు, ఒక ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్ లాగా మీరేం చెప్పదలుచుకున్నారో అది అందాలి కదా భావ, అది పాఠకుడికి అందాలి కదా. అలాగే ఇంకొకటి, ఒక మంచి కవితకి, ఇవన్నీ నేను కవిత్వం గురించి జనరల్గా మాట్లాడుతున్న విషయాలు, ఒక మంచి కవితకి ఉండాల్సింది యూనివర్సాలిటీ, సార్వజనీనత, మనందరం ఐడెంటిఫై చేసుకోగలగాలి. అటువంటి కొన్ని పద్యాలు, కొన్ని వచన కవితలు ఈరోజు నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ సార్వజనీనత అంటే మనందరికీ జీవితం ఒకటే, మనందరి జీవితాలు వేరు, జీవితానుభవాలు ఇంచుమించుగా మనందరికీ ఒకటే, కానీ ఎవరి అనుభూతులు వాళ్ళవి. మీరు మీ అనుభూతిని వ్యక్తీకరించేటప్పుడు అది పాఠకుడి అనుభవంలోకి వెళ్ళడమే సార్వజనీనత. అలాగా ఉన్న కొన్ని పద్యాలు మనం చూద్దాం ఇప్పుడు. నాకు చాలా ఇష్టమైన ఒక పద్యం విశ్వనాథ్ సత్యనారాయణ గారి పద్యం. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. మనము ఆయన నమ్మకాలకి, ఆయన నిలబడిన విశ్వాసాలకి సంబంధం లేకుండా ఆయన కవిత్వాన్ని మనం ఎంజాయ్ చేయగలచ్చు. మనం అంటే ఒక మంచి కవితలో, ఒక ఆస్తికమైన కవితలో ఉన్న బ్యూటీని చూడడానికి మీరు దేవుణ్ణి నమ్మక్కర్లేదు, అందులో కవిత్వానికి మీరు ఆ రసహృదయం మీకుంటే. అలాగా ఆయన రాస్తారు, ఏ రాజు పంచినో ఇచట శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితి నాళ్ళ, ఏ ఎర్ర సంజలో ఎలమి పల్లవరాజ రమణులు కాళ్ల పారాణులిడిరో, చిత్రరథస్వామి శ్రీరథోత్సవములో తెలుగు పిల్లలు కత్తి తిప్పిరెపుడో, ఏ రెండు రోజుల ఇనుని వేడిమి వచ్చి కలిసిపోయినో త్రిలింగ ప్రభువులని. ఇక్కడ మెటఫర్స్ చూడండి, శౌర్యపు పాయసమ్ములు అక్కడ ఆయన చెప్పకుండానే చెప్పాల్సిందని చెప్పడం జరిగింది. ఒక గత వైభవాన్ని, అప్పటి రాజుల పరాక్రమాన్ని, వాళ్ళు ఇన్ని రాజ్యాలు గెలిచారు, వాళ్ళకి ఇన్ని సైన్యాలు ఉన్నాయని చెప్పక్కర్లేదు. పాయసం పంచినంత అలవోకగా పరాక్రమాన్ని పంచారు అని చెప్పడం అది ఒక ఆయు పట్టు ఆ పద్యానికి. అలా ఇంకా చాలా పద్యాలు ఉన్నాయి, జాషువా గారి పద్యాలు, ఓ సుల్తాను మహమ్మదు కృతక విద్యుద్దీపములు నమ్మి ఆశా సౌధంబును కట్టికొంటి అది నిస్సారం పుట ఆకాశమై నా సర్వస్వము కులద్రోసి నరకానన్ కూలిపోయే వృధాయాస ప్రాప్తిగా నిలిచినాడనొక దుఃఖాక్రాంత లోకంబునన్. ఇది వినగానే మీ అందరికీ ఒక దిగులు కనుక కలిగితే, అంటే పద్యం చదవడం నాకు రాదు, ఏదో నాకు తెలిసినట్లు చదివాను, కలిగితే ఆయన కవిగా సఫలమైనట్లే. నిస్సారం పుట ఆకాశమై, ఒక నిష్ఫలత్వం, ఒక నిస్పృహ, ఆయనకున్న ఒక అశాంతి, ఆయన పడ్డ వేదన, ఇలాంటి మంచి మెటఫర్ల ద్వారా మన అనుభవంలోకి తీసుకురావడం అన్నమాట. అలాగే తుమ్మల సీతారాం చౌదరి గారు ఉన్నారు, మంచి పద్యం రాశారు గాంధీ గారి గురించి. మనందరికీ తెలుసు గాంధీ గారు, మళ్ళీ ఇక్కడ మీరు ఈ పద్యాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు కాంగ్రెస్ వాదో గాంధీ వాదో అవక్కర్లేదు, ఇందులో ఉన్న బ్యూట్ అది రసహృదయం. మళ్ళీ ఆయన, మనందరికీ తెలుసు గాంధీ గారు మేకపాలు తాగేవారు, అహింస అని ఆయన ఒక సిద్ధాంతంగా జీవన విధానంగా మార్చుకున్నవాడు. ఈయన పద్యం రాస్తారు, ఎత్తిన కత్తికి ఆత్మ బలి ఇచ్చాడు మేకల పాలు త్రావు, ఎత్తిన కత్తికి ఆత్మ బలి ఇచ్చే మేకల పాలు తాగు, నీ మెత్తని చిత్తమందు వికసించిన సన్నజాజి పుగుత్తి పరిమళంబులను కొందును సత్యమహింస మహాత్మ. ఎంతగా కనెక్ట్ చేశారో చూడండి. సారీ, మేకలలో ఉన్న ఒక సాధు లక్షణాన్ని, గాంధీ గారికున్న ఒక అలవాటుని, ఆయన జీవన విధానమైన అహింసని, మూడింటిని ఒక గొప్ప క్రియేటివ్ మీడియంలో ఎట్లా కనెక్ట్ చేశారో చూడండి, అది కవిత్వం అంటే. అది నాకు చాలా నచ్చిన, అది చాలా మాస్టరీ అన్న ఉన్న అదని టెక్నిక్ అన్నమాట అది. ఇకపోతే ఇంకా ఎంతైనా మాట్లాడవచ్చు. బ్యాలెడ్ టైం ఎంత ఉంది? బ్యాలెడ్ అంటారండి ఇంగ్లీష్లో, తెలుగు మాట మీరే చెప్పాలి నాకు, నాకు అంత తెలుగు తెలీదు. మీరు అయ్యో అలా అని కాదు, నేను 10th వరకు మాత్రమే తెలుగు చదువుకున్నాను, అందుకని నాకు రాని విషయం చెప్పకూడదు. బ్యాలెడ్ అని బ్యాలెడ్ అని పులుపుల శివయ్య గారని ఒక గొప్ప మార్క్సిస్ట్ మేధావి, నిజమైన మార్క్సిస్ట్, ఉన్న ఆస్తినంతా పార్టీకి ఇచ్చి నా గొప్ప మేధావి ఆయన. ఆయన పల్నాటి చరిత్ర మీద ఒక పద్యం బ్యాలెడ్ రాశారనమాట. ఇటువంటిదే మీరు చూడండి, ఇది ఈ టెక్నిక్ చూడండి, కవిత్వీకరణ. ఇక్కడ మీకు తెలుసో లేదో పల్నాడు గురించి, చంద్రవంక అని ఒక వాగు ఉంటుంది పల్నాడులో, మాచర్లోనే ఎక్కడో ఉంటుంది, అది ప్రవహించి ఎక్కడో ఎత్తిపోతల అన్న చోట ఒక జలపాతం అవుతుంది. ఇది టోపోగ్రఫీ. ఆయన రాస్తారు, బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి శ్రీనాథ కవిరాజు చంద్రవంకకు చెప్ప, యద కరిగి ప్రవహించరా పలనాడ ఎత్తిపోతల దూకెరా. టోపోగ్రఫీ, అక్కడెక్కడో ఉన్న చంద్రవంక పారి ఎత్తిపోతల. హిస్టరీ, బాలచంద్రుడు చాలా శౌర్యంతో పరాక్రమంతో ఒక రకంగా మోసంతో చంపబడతాడు, అది అది శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర అని ఆయన రాశారు. ఇవన్నిటినీ కలిపి అని ఒక క్రియేటివ్ మీడియం, మళ్ళీ ఆయన ఇచ్చిన ఎక్స్టెన్షన్ చూడండి, వీళ్ళు కౌలంటే, మీరు ఈరోజు నన్ను పిలిచారు కానీ వాళ్ళు కౌలంటే. సో అది బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి శ్రీనాథ కవిరాజు చంద్రవంకకు చెప్ప, యద కరిగి ప్రవహించరా పలనాడు ఎత్తిపోతల దూకెరా. ఒక మనకు ఒకే చోట మనకు ఆ గర్వం కలుగుతుంది మన హిస్టరీ పట్ల, ఒక బాధ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇకపోతే శృతిమెత్తటి కవిత్వం చెప్పిన కవులు మనకి చాలామంది ఉన్నారు. కృష్ణశాస్త్రి గారు, ఆమె కనులలో అనంతాంబురపు నీలి నీడలు కలవు, ఆయన కృష్ణ పక్షం ఊర్వశి అవన్నీ మనకు తెలిసినవే. కరుణశ్రీ చాలా శృతిమెత్తగా సుకుమారంగా పద్యం రాసిన వాడు మరొక ఆయన కరుణశ్రీ గారు. పుష్ప విలాపం మీకు తెలిసే ఉంటుంది. సంజ వెలుంగులో పసిటి ఛాయల ఖద్దరు చీరకట్టి నారింజకు నీరువోయు శశిరేఖవి నీవు అని ఒక పద్యం రాస్తారు, నాకు చాలా ఇష్టం ఆ రెండు లైన్లు. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు పద చిత్రాలు అని, చెప్పకుండా చెప్పడమే కవిత్వీకరణ, చెప్పకుండా చెప్పడమే సజెస్ట్ చేయడమే ఒక గొప్ప కవిత లక్షణం అని నా ఉద్దేశం. సంజ వెలుంగులో పసిడి వన్నెల ఖద్దరు చీరగట్టి, మళ్ళీ ఇక్కడ ఒక స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఖద్దరు చీర అండంలో ఆ రోజులు అన్నమాట అవి. నారింజకు నీరు పోయి శశిరేఖవినివి, ఇక్కడ ఇది ఒక ఇంప్రెషనిస్టిక్ పోయం లాగా అనిపిస్తుంది నాకు. సంజ వెలుగు, నారింజ అనగానే మీకు ఆరెంజ్ కలర్ గుర్తొస్తుంది, పసిడి వన్నెల ఖద్దరు చీర ఒక చక్కటి చిత్రాన్ని పెయింట్ చేసినట్లు అనమాట. ఇలాగ ఎన్నో ఉన్నాయి మంచి పద్యాలు, విశ్వనాథ, రాయపురలు, అబ్బూరి, తుమ్మల, జాషువా, కృష్ణశాస్త్రి, వేదుల, ఎంతోమంది గొప్ప గొప్ప పద్యాలు రాశారు. ఈ రోజుల్లో పద్యం ఎందుకు చదవాలి అని అడిగితే చెప్పే సమాధానం ఏం లేదు. షేక్స్పియర్ని ఎందుకు చదువుకుంటున్నాం ఇంకా? అందుకే పద్యాలు చదవాలి, సాహిత్యం కోసం చదవాలి. ఒక సాహిత్యంలో వాళ్ళు చేసిన ప్రయోగాలు మనకు అర్థం కావటం, ఒక గొప్ప రసానందం కోసం చదవాలి అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మనం పద్యాలను వదిలేసి ఆధునిక కవిత రీతిల్లోకి వస్తే, నాకున్న పరిమితమైన అవగాహనలో నేను చదివిన కొద్ది పుస్తకాల్లో మొట్టమొదటగా ఛందోబద్ధమైన కవిత్వాన్ని, అట్నుంచి ముత్యాల స్వరాలు మాత్రా ఛందస్సు వైపు తిప్పిన కవి గురజడు అప్పారావు గారు. కన్నుల కాంతులు కలువల చేరను మేలిమి చేరను మేని పసల్, హంసల చేరను నడకుల బెడగులు, దుర్గను చేరను పూర్ణమ్మ. చిన్న పదాలు, తేలిక పదాలు, ఎంత బరువైన భావాన్ని ఆయనంత చిన్న పదాల్లో పొదిగి మనకి కథ చెప్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ స్టోరీ. అయితే ఆయన ఆధునికుడు, ఆయన నివసించిన కాలానికి 100 ముందు చూడగలిగిన ద్రష్ట, ఆయన సంఘ సంస్కర్త. కాకపోతే ఆయన నాటికలతో కథానికలతో పోలిస్తే విస్తృతమైన కవిత్వం ఆయన వ్రాయలేదని నా వినమ్ర అభిప్రాయం. కానీ కారణం కూడా ఒకటి, ఆయన సంఘ సంస్కరణ అభిలాష, అందుకని ఆయన వేరే వైపు ఆయన చూడటం జరిగింది ఎక్కువ. ఇకపోతే ఛందోసర్ప పరిష్వంగాల్ని వదిలించుకోవాలి అన్న మహాకవి శ్రీశ్రీ గురజాడి వారి ముత్యాల సరాలు మాత్రా ఛందస్సు అందిపుచ్చుకుని అంతకు మునుపు ఎవరూ చేయనన్ని ప్రయోగాలు కవిత్వంలో చేసిన కవి మహాకవి శ్రీశ్రీ. అసలు తెలుగు కవిత్వంలో సర్రియలిజంని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది కూడా ఆయనే. ఫ్రెంచ్ కవుల అనువాదాలు, ఆయనంత విస్తృతంగా సమకాలీన సాహిత్యాన్ని చదివిన వాళ్ళు లేరని నేను అనను. ఆ రోజుల్లో ఒక రకంగా చూస్తే ఇప్పటికంటే ఎక్కువ అప్పుడే కవిత్వాన్ని సమకాలీన కవులతో వాళ్ళు చదవడం అవి ఉన్నాయి చాలా. వాళ్ళ కవులని వాళ్ళ కవిత్వాన్ని అనువాదం చేసిన తెలుగు కవి మాత్రం బహుశా ఆయన మొదటి వాడు అయి ఉంటాడు నా ఉద్దేశంలో. ఈ మాత్రా ఛందస్సు వల్ల ఆయన, కానీ మీరు గమనించండి, ఛందస్సుల సర్ప పరిష్వంగాల్ని వదిలించుకోవాలి అన్న శ్రీశ్రీ నిజంగా ఛందస్సును వదులుకోలేదు. ఆయన ఏం వచన కవిత్వం, శుద్ధమైన వచన కవిత్వం అంటే ఛందస్సు ఏమాత్రం లేని వచన కవిత్వం ఆయన రాయలేదు. ఆయన రాసింది మాత్రా ఛందస్సే. మళ్ళీ దాని కాకపోతే అది గొప్పగా రాశారు, దాంట్లో ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఈ మాత్రా ఛందస్సు వల్ల ఒక గొప్ప ప్రవాహ వేగం, గొప్ప ఒక తూగు ఆయన కవితలకు వచ్చింది. ఈ ప్రవాహ వేగమే ఆయన బలం, బలహీనత కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన భావాన్ని మనం అందుకునే లోపే ఈ పద్యం అలాగా ఒక ప్రవాహ వేగంతో పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాయి ఆయన కవితలు. చదివినప్పుడు మీకు అర్థమవుతున్న విషయం, పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పండగ జగత్తుకంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలవ కట్టే ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు కట్టే షరాబు లేడు. మీరు ఆలోచించేది లేదు పా వెళ్ళడం. సో నేను అనేది ఏంటంటే, కాకపోతే మీరు చూడండి, మీరు అన్నారు ఇందాక మాటలు విరవడం అని, పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పడ తప్పదు కవిత్వంలో ఒక్కొక్కసారి ఆయన చేసింది అదే. కాకపోతే ఇంతకంటే గొప్ప కవిత్వం రాయగలిగిన వాళ్ళు కూడా శ్రీశ్రీ అని నా ఉద్దేశం. మాత్రా ఛందస్సుకు ఆయన బద్ధుడవటం వల్ల కొద్దిగా ఆయన కన్స్ట్రైన్ అవ్వాల్సి వచ్చిందని నా పర్సనల్ వినమ్ర అభిప్రాయం. అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ కాబట్టి నేను సిన్సియర్గా చెప్తున్న విషయం. ఇంకొకటి రాస్తారు, జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా నడుము తడమక నడుము తడబడి కడలి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా నిజంగానే నిజంగానే మానవాళికి నిండు హర్షం వహిస్తుందా. మంచి కవిత్వం రాసిన కవి. ఒక రకంగా చూస్తే ఈ రాయపురోలు వేదుల కృష్ణశాస్త్రి వీళ్ళ ఇంతవంటి గొప్ప కవులు తెచ్చిన ఒరవడితో భావ కవిత్వం వైపు వెళ్ళిన కవిత్వాన్ని ఈ విభిన్నమైన ఒక దిశా నిర్దేశం చేసిన కవి శ్రీశ్రీయే. ఆ విధంగా ఆయనకి కవిత్వంలో ప్రత్యేకమైన స్థానం తప్పనిసరిగా ఉంది. ఆయన మొత్తం అసలు కవిత్వం ఒకవైపు వెళ్తుందని ఇటు మళ్లించారు. సామాజిక రాజకీయ చైతన్యం ఉన్న కవిత్వం వైపుకు తెలుగు కవితను మళ్లించిన కవిగా శ్రీశ్రీకి ఒక స్థానం ఎప్పటికీ ఉంటుంది. అయితే శ్రీశ్రీ అంత బలవత్తరంగా కవిత్వాన్ని ప్రభావితం చేయకపోయినా ఆ రాజకీయ చైతన్యం ఇంకా అందరూ అలాగే రాయటం మొదలుపెట్టారు ఆఫ్టర్ శ్రీశ్రీ. అంత బాగా మాత్రం ఎవరు రాయలేదని మాత్రం చెప్పాలి. శ్రీశ్రీ ఆ పంధాలో రాసి బాగా రాసిన కవి శ్రీశ్రీ ఒక్కరే. ఆ తర్వాత అంతా నినాద కవిత్వం చాలా వరకు వచ్చింది. అయితే ఆ నినాద కవిత్వం నుండి జీవితానుభవాన్ని ఆవిష్కరించే కవిత్వం వైపుకి మళ్ళించిన కవి ఇస్మాయిల్. చెట్టు కవి అంటారు. కవిత్వంలో క్లుప్తతని నిశ్శబ్దాన్ని కావాలని ఎందరో వర్ధమాన కవులకి ప్రభావితం చేసిన కవిగా కూడా ఈయన మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కవిత్వం వ్రాయడమే కాదు, కవిత్వం గురించి ఆలోచించి ఎంతో ప్యాషనేట్గా ఆలోచించి ఎన్నో మంచి సాహిత్య వ్యాసాలు వ్రాసిన కవిగా ఈయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కవిత్వంలో నిశ్శబ్దం, కరుణ ముఖ్యం లాంటి మంచి సాహిత్య వ్యాసాలు రాశారు ఆయన. అయితే నాకు నచ్చిన కవి, నా కవిత్వ ప్రస్థానాన్ని బలీయంగా, బలవత్తరంగా, ప్రగాఢంగా ప్రభావితం చేసిన కవి తిలక్. అందుకే నేను ఆయన ఆఖరికి పెట్టాను, ఆయన గురించి ఎక్కువ మాట్లాడాను. ఆయన తిలక్ అంటే 69లోనో ఎప్పుడో పోయారు, అప్పటికి ఆయనకు 45. అప్పుడు శ్రీశ్రీ కవితలు వస్తున్నప్పుడు తిలక్ కూడా ఉన్నారు. శ్రీశ్రీ వల్ల కొద్దిగా ఆయన, శ్రీశ్రీ వల్ల తను ప్రభావితం అయ్యానని ఆయన చెప్పుకున్నారని ఎక్కడో విన్నాను, కానీ శ్రీశ్రీ ప్రభావం ఆయన కవితల్లో ఎక్కడా కనపడదు. వెన్నెల జలపాతాల లాంటి కవిత్వం రాసి పర్సనల్గా నా కవిత ప్రస్థానాన్ని బలీయంగా ప్రభావితం చేసిన కవి ఆయన. ఈ అమృతం కురిసిన రాత్రి చదివిన ప్రతిసారి అమృతం కురిసినట్లే ఉంటుంది. వసుంధర గారు చెప్పినట్లు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం, ముఖ్యంగా కవిత్వం రాయాలి అనుకునే వాళ్ళందరూ చదవాల్సిన పుస్తకం తిలక్ని మాత్రం. ఏంటి తిలక్ గొప్పతనం? ఇప్పుడు అందరినీ ఊరికే 100 ఏళ్ళ నాకు చరిత్రను ఊరికే 2 నిమిషాల్లో చెప్పి ఏంటి ఈయన గొప్పతనం అంటే, గొప్ప భావుకత. భావుకత కాదా కంటే ఒక కవిత్వీకరణ టెక్నిక్, టెక్నిక్ ఆఫ్ రైటింగ్, అది ఆయన దగ్గర మనం చాలా గొప్పగా చూస్తాం. మెటఫర్లను ఆయన వాడుకున్న తీరు, అసలు నాకు వచన కవిత్వం మీద ఇందాక అన్నారు మీ కవితల గురించి మాట్లాడండి అని, నా కవితల గురించి మాట్లాడాను కానీ నన్ను ప్రభావితం, నేను నాకు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే తిలక్ నేను 6th క్లాస్లో చదివాను, 6th క్లాస్లో మాత్రమే చదివాను. ఆ తర్వాత ఆయన పుస్తకం చేతిలో పట్టుకుని నేను ఎప్పుడు చదవలేదు, కానీ ఇప్పటికీ ఒక 20 కవితలు నేను పుస్తకం చూడకుండా చెప్పగలను ఆయన, ఆయన ఒక్కరివే. అంతగా హత్తుకుపోయిన కవిత్వం ఆయన కవిత్వం, అది ఆయన గొప్పతనం మాత్రమే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈయనకి మాత్ర ఛందస్సు ఏ మాత్రం, ఒక్క కవితలో కూడా ఆయన మాత్ర ఛందస్సు వాడలేదు. అంటే ఒక కవిత్వం రాయడానికి ఆల్రెడీ డిసైడ్ చేసిన ఏ నిర్మాణ చట్రాన్ని ఆయన వాడలేదు, కేవలం తన ప్రతిభ, తన భావన శక్తి, తన శైలి, తన శిల్పంతో ఈ కవితలు ఆయన రాశారు. అది వచన కవిత్వం అంటే అది నిజమైన వచన కవిత్వం. కాకపోతే వచన కవిత్వం ఇందాక నేను చెప్పినట్లు చాలామంది మనం రాయలేము అంత గొప్ప కవిత్వం. ఆ ధార రావడం కష్టం, ఛందస్సు లేకుండా ఆ ధార రావడం కష్టం. ఆయన ఎలా సాధించారో ఆ టెక్నిక్ ఆయన చాలా బాగా సాధించారు. ఇంకొకటి కూడా ఉంది ఆయన దాంట్లో, ఏ వాదానికి నిజానికి తనను తను బంధించుకోలేదు. ఎప్పుడైతే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారో ఒక వాదానికి, మీ ఇమాజినేషన్ రిస్ట్రిక్ట్ అవుతుంది, మీ భావన శక్తి పరిమితం అవుతుంది, మీరు అంతకంటే వెళ్ళలేరు. మీరు ఫెమినిస్ట్ పోయిటరీ రాయాలంటే మీరు అక్కడ ఆగిపోతారు, అంతకు మించి మీరు వెళ్ళలేరు. యు ఆల్వేస్ స్టాప్ షార్ట్. సో అలాగా ఒక మేరకు శ్రీశ్రీకి అయింది కూడా అదే. ఒక రాజకీయ నిబద్ధత వచ్చేసరికి సాహిత్యంలో నిబద్ధత సాహిత్యానికే ఉండాలి, కానీ రాజకీయానికి, నిజానికి, నిజాలకి, వాదాలకి ఉండకూడదు అని నా ఉద్దేశం. ఎన్ని అద్భుతమైన కవితలు రాశారంటే తిలక్ మీరు సజెస్ట్ చేయటం ఇంకొకటి ఈయన గొప్ప టెక్నిక్. అరటి తోట నడుం చుట్టి కాలువ ఏటవాలుగా మలుపు తిరిగింది, నారికేళ వనాంతాన ప్లాటినం సంకేతంలా మెరుపు మెరిసింది, నీ వంటి మీద చిరుగంధం సువాసన నా మనస్సును చుట్టుకుంది, నిర్నిద్ర కాంక్ష రమ్యమై నీపమై నా జీవితం విరిసింది. ప్రణయ కవిత్వం ఈయన ప్రణయ భావాన్ని ఈయన వ్యక్తం చేయదలుచుకున్నారు. సజెస్ట్ చేసింది ఏంటి అది, కానీ రాసిందంతా అరటి తోట నడుం చుట్టి కాలువ ఏటవాలుగా మలుపు తిరిగింది. సజెస్ట్ చేయడం, చెప్పదలుచుకున్న విషయాన్ని మీకు అర్థమైనా కూడా డైరెక్ట్గా చెప్పకపోవడం, అక్కడే టెక్నిక్ అన్నమాట, కవి టెక్నిక్. ఇకపోతే ఆవిడ అన్నారు ఇందాక, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు కన్నీటి జడ్డులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలని. అంత కాన్ఫిడెన్స్తో, అంత ఆప్టిమిజంతో ఆయన రాసిన కవితలు చాలా ఉన్నాయి, ఆత్మవిశ్వాసంతో రాసినవి. ఇప్పటికీ మధుమాసంలో సహకార తరువుల కింద పవళించిన వేళ నా గళాన సౌందర్య మధువులి చిందుతుంది. ఇప్పటికీ దిగులు నీరు నిండిన కోటి మనస్సరస్ తీరాల నా కవిత కోరికల కోణాకారపు కొత్త చెట్లను నాటుతుంది. ఇప్పటికీ ఈ చీకటి మొగలో నిలిచి పాడుతున్న నా కోసం కుబుసం విప్పిన గోధుమ వన్నె తాచు మొగలి పొదల నుండి పడగవిప్పి ఆడుతుంది. ప్రాగ్దిశా సుందరి ఖండచంద్ర పరిదీపిత కపోలాల హసిస్తుంది. నా గుండెలపై శుక్రతార కిరణం సూటిగా వచ్చి వాలుతుంది. ఏ ఛందస్సు ఈయనకి ఈ ధార ఇచ్చింది? ఏ ఛందస్సు ఈయనకి ఈ శక్తి ఇచ్చింది? వచన కవిత్వం ఇంత ధారగా రాయడం ఎంత కష్టం? ఆవిడ అన్నట్లు ముక్కలు ముక్కలుగా ఒక్కోసారి విడిపోతుంది. ఇలా రాసిన కవులు నాకు తెలిసినంత వరకు ఆయన తప్ప మరొకరు లేరు. ఇంకా చెప్పదలుచుకుంటే ఇందాక అన్నట్లు ఎన్నో ఉన్నాయి ఆయన కవితలు. మన కేవలం ఇదే కాదు, మళ్ళీ ఆయన అభ్యుదయ కవిత్వం కూడా రాశారు. ఒక యూనో సమాజంలో ఉన్న అసమానతలు, ఆర్థిక అసమానతలు, కష్టాలు, కన్నీళ్ళు, దాని గురించి కూడా, జీవితంలో మరణం, వేదన, వీటన్నిటి గురించి కూడా ఆయన చాలా గొప్పగా రాస్తారు. నువ్వు లేవు నీ పాట ఉంది అన్న కవిత 3 పేజీల కవిత, ఒక 2 లైన్లు ఆ కవిత, అంత ధారతో సాగుతుంది ఏ ఛందస్సు లేకుండా. ఈ సభలో నేను చెప్తున్నవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు, వీటికి ప్రామాణికమేం లేదు. కవిత్వానికి ప్రామాణికం ఎప్పుడూ లేదు, ఎందుకంటే ఆబ్జెక్టివ్ కాదు కదా కవిత్వం. సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అయితే ఒక సైంటిఫిక్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ లాగా చేయటం కాదు కదా. ఇది మన స్పందనలోంచి, మన అనుభవంలోంచి మనం నిర్ణయించుకోవాల్సిన విషయమే, ఏది మంచి కవిత, ఏది మంచి కాదు. అంటే నేను అనుకోవడం కవిత్వానికి లిట్మస్ టెస్ట్ ఎవరు ఇంకా కనిపెట్టలేదు. ఏదన్నా ఉంటే అది మన స్పందన. ఒక కవిత చదవగానే మీరు నిజాయితీగా ఏం ఫీల్ అయ్యారు? ఇప్పుడు నేను ఇన్ని కవితలు చదివాను, ఈ కవితల్లో ఏ కవిత మిమ్మల్ని ఎక్కువ వెంబటే, మీరు చదివిన వెంబటే మిమ్మల్ని ఆకట్టుకుంది అని మీరు నిజాయితీగా ఆలోచిస్తే ఆ స్పందన లిట్మస్ టెస్ట్. ఆ స్పందనని మీరు ఒక తార్కికంగా విశ్లేషిస్తే అది సాహిత్య విమర్శ. ఎందుకు ఈ కవిత, ఏంటి ఈ కవితలో ప్రాణం, ఏంటి ఏ పదం వల్ల, ఎక్కడ ఎలా రాయడం వల్ల ఈ ఈ బ్యూటీ, ఈ సౌందర్యం ఈ కవితకు వచ్చింది అని మీరు ఆలోచిస్తే అది సాహిత్య విమర్శ. పోతే నేను చదివింది చాలా తక్కువ, దాంట్లో నాకు అర్థమైంది ఇంకా తక్కువ, నేను రాసింది మరీ మరీ తక్కువ. అయినా కూడా నన్ను పిలిచి ఇంత శ్రద్ధగా మీరందరూ పిలిచినందుకు, నా గురించి మీరు మాట్లాడినందుకు, అది కేవలం మీ సహృదయతే కానీ మరేమీ కాదు. మీ అందరికీ నా ధన్యవాదాలు.